లోకాన్ని ఇలా వాక్యం ఆశ్రయి నిర్లక్ష్యం అవుతుంది నరకం కాలంలో నష్టం పడకుండా ఏవైతే దుష్ట కర్మలు ఆశించావో వాటిని నిలబడి అది నీకు ఎక్కడ ఆయన ఏం చేయలే పాపం ఆయన ఏం చేశారు గురుమూర్తి నీకు లక్ష్యార్థం ఇచ్చారు ఆశ్రయించవయ్యా దాన్ని చక్కగా అనుష్ఠానం చేయి ధ్యానం చేసుకో మరణం చేయి చింతన చేయి నీ గమ్యం ఏంటో తెలుసుకో దాని వాల్యూ ఏంటో గ్రహించు లక్ష్యార్థం విలువ ఏంటి ఎక్కడుగుతున్నావు లక్ష్యార్థం నువ్వు ఎవరి కోసం ఆయనే చెప్పారు ఇదంతా బోధలో ఉంది మీ తల్లిదండ్రుల్ని పోషించడానికి ధనాన్ని సంపాదించడానికి ఆస్తులు సంపాదించడానికి దేనికోసం లక్ష్యార్థం ఈ బెనిఫిట్ కోసం ఈ స్వకార్యం కోసమే ఎవరిని ఉద్ధరించడానికి కాదు గురువుని ఉద్ధరించడానికే కాదు కానీ నువ్వు ఎప్పుడైతే నీ లక్ష్య శుద్ధిని సాధిస్తావో ఆనాడు గురుదేవుడు తన ఆనంద భాష్పాలతో ఆనందాశ్రువులు అలా గాలువారి దాంతో నిన్ను అభిషేకిస్తాడు ఆయన ఆనందిస్తాడు ఆయన సరేనా నువ్వు అంతటి స్థితిని ఎప్పుడైతే పొందావో ఆనాడు ఆయన ఆనందం ఎలా ఉంటుందంటే నీకు అభిషేకం చేస్తానయ్యా ఆనందాశ్రువులతో చెప్పారు బాబుజీ మహారాజు ఎందుకంటే దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను టాపిక్ మర్చిపోకూడదు మళ్ళీ కనెక్షన్ పోతే కష్టం మా వీళ్ళ నాయనమ్మ అమ్మన్నగారిని బాబుజీ బిల్డింగ్ పైనుంచి వాకింగ్ చేస్తూ ఆ కిటికీ దగ్గర కూర్చునేది ఆవిడ అంటే పైనుంచి అమ్మన్నా అనిపించేవారు బాబు అనేది ఆవిడ ఆవిడ చక్కగా అదే నామస్మరణలో ఉండేది అనమాట ఆ రోజున ఆవిడ నిత్యకాలం ఆ సమయంలో ఆయన ఆనందాశ్రువులు అలా జాలువారుతుంటే గురువు గారు ఆయన్ని అంటే మన అమ్మాయి గారు బాబుజీ మహారాజు వారిని ఆయన్ని ఏమిటండి ఆమె దేహత్యాగమేగా ఆత్మ శాశ్వతమైందే కదా ఆత్మ మహా చైతన్య మహాదీంట్లో ఘటాకాశం మహాకాశంలో లీనమైంది కదా మనం ఎందుకు విచారించామని ఆ టైంలో పిల్లవారి నెక్స్ట్ డే అమ్మాయి ఈవెనింగ్ ఈ సంఘటన జరిగింది ఏమిటి అంటే ఇప్పుడు తాను పొందవలసినటువంటి పొందినప్పుడు సద్గురుదేవులు ఆనందాశ్రువులతో అభిషేకిస్తారు దుఃఖం కాదు దుఃఖం లేదు ఆనందం ఆనందంలో కూడా కళ్ళనీళ్లు దుఃఖంలోనూ వస్తాయి ఆనందంలోనూ వస్తాయి ఏది మనకు తెలియదు కదా అజ్ఞానంలో ఉన్నవాడికి ఏమనుకుంటాం దుఃఖం అనుకుంటాం అది అనమాట ఇందువల్ల లక్ష్యార్థం ఎందుకు ప్రసాదించారు అనేది మనం గుర్తించాలి తర్వాత ఇప్పుడు మనం టాపిక్ ఏంటి ఎవరైతే లక్ష్యం చేస్తారో వారి స్థితి ఏమి ఆయన మార్నింగ్ సార్ అనాలి ఆయన మనం నమస్కారం చేయాలా పాద నమస్కారం చేయాలా చేయకపోతే నిర్లక్ష్యం అవుతుందా? ఆయన ఏం ఆశించట్లేదు. నీ ధనధాన్యాలు కాని, నీ ఆస్తి పాస్తులు కాని, నీ పుష్పాలు కాని, ఇది కాని ఏమి ఆయన కోరట్ల. ఆయన కోరేది నిర్మలమైన మనస్సుని ఆయన అర్పించావు నువ్వు. తను మనో ధనాన్ని సమర్పించావు నువ్వు ఆల్రెడీ. ఆ సమర్పించిన దాన్ని వాడు వెనక్కి తీసుకోకూడదు. చేసావు కదా నువ్వు, ఇచ్చిన దాన్ని వెనక్కి తీసుకుంటున్నావు అనమాట. సమర్పించింది ఓకే, నామినల్ అవుతోంది. అదే అనమాట నిర్లక్ష్యం అంటే. అది నిర్లక్ష్యం అంటే ఏంటంటే, ఎగ్జాంపుల్ చెప్తా. నేను గూడూరులో ఉన్నప్పుడు లక్ష్యార్థం ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళాం కదా అక్కడికి. కంటే ఆయన రోజు మనం దర్శనం పొందలేకపోతున్నాం ఉంటాం కదా, ఎలాగైనా సగుణంలో ఉన్నటువంటి ఆ ఆనందం మనకి ఎంత చెప్పినా ఆ ఆనందం పొందిన ఆనందాన్ని మనం పోలేము. సగుణంలో ఉన్నటువంటి ఆనందం. ఇప్పుడు మా అమ్మ నిర్గుణతత్వం అని చెప్పి అమ్మ ఒకరోజు ఇక్కడికి సభకు రాలేదనుకోండి, ఎవరైనా జనం ఉంటారు ఇక్కడ అందరూ హాస్యండి. అవాడ ఈ మాట్లాడే వాడికి ఉండేది ఎవరంటే కంపల్సరీగా హార్మోని వాయించేవాడు ఎవరు ఎవరు. సగుణంలో ఉన్నటువంటి ఆనందం అనమాట. మరి అక్కడ స్వామివారు ఏ ట్రాన్స్ఫర్ అయిపోయింది ఉండేవాళ్ళం. ఏమైనా సరే మనసులో ఒక అశాంతి అనేది ఉంది అంటే మెడిటేషన్ కుదరదు. మనస్సు ఒక సబ్జెక్ట్ మీద డైవర్ట్ అయినప్పుడు ఈ సబ్జెక్ట్ ఏదో ఒక సబ్జెక్ట్ మీద మనసు నిలబడుతుంది కానీ రెండింటి మీద నిలబడుతుంది కదా. ఇది ట్రాన్స్ఫర్ అయింది అనే దాన్ని మనసు నిలబడింది కదా, నిలబడితే ఇంక నీకు లక్ష్యార్థం ఎలా నిలబడుతుంది? ఎన్ని గంటలు చేసినా ఎందుకు చేయాల్సి వస్తుంది? నీకు ఆనందం దొరికితే ఆపుతావా? రెండు రకాలకు కరెక్ట్. దొరికినా ఆపవు, దొరకపోయినా చేసుకుంటావు దొరికేదాకా. ఎందుకంటే ఓ రోజున ఏంటంటే ఎంతసేపు కూర్చున్నా ఈ డిస్టర్బెన్స్ పోటల్ యథా మనస్సు చేస్తాను కాదు అంటే యథా మనస్సు నిలబడి కావట్లేదు. లేచిపోయి లేచిపోతే కిరణాలు ఆయనకి వెళ్ళకుండా ఉంటాయా? దేవుడికి వెళ్తాయి. సరే మళ్ళీ కొంతసేపు అయిన తర్వాత ఏం చేశానంటే మళ్ళీ మనకి ఆయనే ఇస్తారు ఆ క్రియేషన్ ఆయన చేస్తారనమాట. అంతర్గతంగా అయ్యో లేచిపోయామని మళ్ళీ కూర్చొని చేసేటప్పటికీ ఒక ఏదో చిన్న అది అవసరం ఏదో ఒక చిన్న ఎక్స్పీరియన్స్ ఇచ్చారనమాట. ఇచ్చినప్పుడు సరిగ్గా ఆయన మెడ్రాస్ బాంబన్ బాంబూ హోటల్లో బస్ చేశారు. నాకు ఫోన్ వచ్చింది, నేను మెడ్రాస్ చేశాను కూడా ఉన్నారు అక్కడ బాబు మహారాజ్. ఆ రోజు స్వామివారిని నేను కలిసినప్పుడు నేను ఈ ఎక్స్పీరియన్స్ గురించి చెప్తున్నా కానీ ఇచ్చి కుదరలేదు అన్న మాట చెప్పలేదుగా అని అన్నామని అసంతృప్తి పొందామని ఆయన ఇచ్చారన్నమాట అనుగ్రహంతో. ఆ ఎక్స్పీరియన్స్ అనేది మనం సాటిస్ఫై అవ్వకరా లక్ష్యార్థం మీద చెప్పారనమాట. మనస్సుని జ్ఞానంలో కుదరటం లేదని నిందించి నువ్వు లేచిపోయావు అనుకో, దాన్ని ఏమంటారు? దేని మీద నిర్లక్ష్యాన్ని కది? నువ్వు లక్ష్యార్థాన్ని నమ్మి మనస్సు నిలబడుతుందనే ఆశతో అనుకున్నావు కదా. ఇప్పుడు మనం మనస్సుని చెయ్యి నిలబట్టలేదంటే దేని అన్నట్టు అది చేయని హెచ్చరించారనమాట. నిర్లక్ష్యం అంటే చేయకూడదలాగా చేస్తే అది దేనికి వస్తుంది? నమ్మిన గురుదేవుడు నీ మనస్సుని నిలబెట్టడా, దాన్ని శాంతింప చేయడా? ఆ కెపాసిటీ ఆయనకి లేదా? ఆయన సమర్థుడు కాదా? అసమర్థుడు ఆయన. మూర్తి గారు అష్టామూర్తి గారు ఉన్నారే రోజున, ఆయన గురుదేవు గురువు అంటే ఎవరంటే గుణాల్ని కత్తిరిస్తాడా అన్నాడు. అంటే నేను ఉండి తక్కువాడిదా అని అడిగాను. కత్తిరిస్తే ఏమవుతుంది? సగం మిగిలిపోతుంది కదా, సగం తోకే కత్తిరిస్తుంది. ఇంత తోక ఉందిగా అంటే ముండి తాకువాడిదా అంటే గురువు అసమర్థుడా? ఆమూలాకరంగా నిర్మూలిస్తాడు గురుదేవు. తెగని కత్తిరించేవాడు కాదు. అదే అనమాట ఆయన మాటలు మనం మర్చిపోకూడదు. ఇంకా ఏంటంటే మనస్సుని మనకి అలా నిర్లక్ష్య భావం అంటే అదనమాట. అటువంటి ఆశ్రయించిన భావం ఉండకూడదు. చికేతుడు నాన్నగారు నీ యాగం తలపెట్టాడు, ఆయన యాగం తలపెట్టి ఆ యాగంలో తనకున్నదంతా త్యాగం చేసేసాడు. ఇంకా మిగిలిన గోవులు ఉంటే ఆ గోవుని కూడా దానం చేసేస్తున్నాడు. దానం చేసేస్తుంటే ఇంకా ఒకటి కిరణి అన్ని ఇంకా ఏవి పెట్టాలి దానం చేయాలి. ఇంకా ఒక లిమిట్ ఉంటుంది కదా చేస్తుంటే. చిన్న పిల్లవాడు నచ్చేది ఈ పక్కన కూర్చుని తండ్రి గారిని నువ్వు అన్ని ఉన్నవన్నీ అందరికి ఇచ్చేస్తున్నావు నన్ను ఎవరికి ఇస్తావు అని అడిగాడు. అయితే మొట్టమొదటిసారి ఊరుకుంటాడు కదా అలా కూర్చొని ఊరుకోగానే విసిగిస్తున్నట్టుగా ఈ పని ఈయన పనిలో ఈయన నిమగ్నమై ఉంటే ఆ పిల్లవాడు వచ్చి రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు గడిపి విసుకొచ్చి తండ్రి గారు నిన్ను యమధర్మరాజుకి ఇస్తాను పోరా యాదవా అన్నాడు. సంస్కారవంతుడు చిన్నవాడైనా కూడా తండ్రి మాట సత్యవంతుడు తండ్రిని సత్యవ్రతుడు చేయడం కోసమని తను తనే పని కట్టుకుని యమపురికి బయలుదేరి వెళ్ళాడు. తండ్రి పంపించరా తనే వెళ్ళాడు. వెళ్తే యమధర్మరాజు ఆయన టూర్లో ఉన్నాడు లేడు సమయానికి. ఆయన ఎంత వాళ్ళని వీళ్ళకి ఎవరికి కాలం పూడింది అని తీసుకురావాలి కదా జనాల్ని లేడు. మూడు రోజులు లేడు. మూడు రోజులు బయట కూర్చుని ఆహారం ముట్టకుండా నిద్రాహారం లేకుండా అలాగే చుట్టుపక్కల కూర్చుని పిల్లవాడు అలా యమధర్మరాజు కోసం వెయిట్ చేశాడు. ఇప్పుడు యమధర్మరాజు వచ్చిన తర్వాత ఏంచాడు ఈ నచికేతుడు ఈయనకి తను ఆయన తీసుకొచ్చిన వాడు కాదు కదా ఇతనంత తను వాలంటీర్గా వెళ్ళాడు. వాలంటరీగా వెళ్ళాడు. వాలంటరీగా వెళ్ళాడు కాబట్టి అతిథి అవుతాడు కదా. నా అతిథిగా వచ్చి మూడు రోజుల నుంచి నీకు ఏ మర్యాద లేకుండా కూర్చోబెట్టాను కాబట్టి వరాలు ఇస్తున్నాను. ఎన్ని వరాలు ఇచ్చినా సాటిస్ఫై ఎవరైతుంది. ఏం కావాలంటే నాకు ఆత్మతత్వం చాలా కీలకమైనటువంటి ఆత్మతత్వం అనేది మనస్థితి కాదు బాయ్, అది బుద్ధికి మాత్రమే అందుతుంది. ఈ బుద్ధిని మనస్సులో లయం చేసినప్పుడే నీకు ఆత్మతత్వం. చిన్న మాట విచారణకి మూలాధారమై విచారణ ఎప్పుడు వస్తుంది అయ్యా అంటే మనస్సుని బుద్ధిలో విచారణ పాసిబిలిటీ సాధ్యపడుతుంది అన్నమాట. అటువంటి విచారణ చేసినప్పుడే ఆత్మతత్వం అందుతుంది. కఠోపని విచారణ ఏంటి విచారణ సింపుల్ పాయింట్. బాబుజీ మహారాజ్ మనకి చెప్తూ నీరు పక్కన ఉంది రెండు విడివిడిగా ఉన్నాయి భగవంతుడు సర్వవ్యాపకుడు సద్గురుదేవుడు సర్వవ్యాపకుడు అని మనం చెప్పుకుంటున్నాం. ఇదే ఈ పంచదార గ్లాసు నీడ గ్లాసు రెండు విడివిడిగా ఉన్నాయి. అలా విడిగా ఉన్నంతసేపు ఏమి ఉపయోగం లేదు. అహం బ్రహ్మస్మి బాబుజీ మహారాజ్ అది కూడా చెప్పారు. అహం బ్రహ్మస్మి అనేది అద్వైతం కాదు. నువ్వు బ్రహ్మవైతే మిగతా వాళ్ళంతా ఎవరు వాళ్ళు గాడిదలా. బ్రహ్మానుభూతిని నువ్వు పొందినప్పుడు చెప్పుకో చెప్పుకున్నవాడు బ్రహ్మ కాదన్నారు. నేను బ్రహ్మని ఏం చెప్పుకున్నవాడు బ్రహ్మ కాదన్నాడు. చెప్పుకోడు. ఆ అనుభూతిని పొందుతూ ఉంటాడు, అనుభవిస్తూ ఉంటాడు. ఏ సద్గురుమూర్తి మనకి బోధించేది అనమాట. బాబాజీ మహారాజ్ చెప్తూ తత్వం, తత్వం అంటే ఏంటయ్యా? తారకం గారిని అడిగారు తత్వం అంటే చెప్పారు, ఆయన చెప్పారు. ఆయన ఇంకా సింపుల్ గా చెప్పారు, తత్వం నేను అంటే ఎవరు నమ్ముతారు? అనుభవించిన వాడు నమ్ముతాడు. ఎవరు అనుభవిస్తారు అంటే సద్గురుమూర్తి యొక్క లక్ష్యార్థ సాధన చేస్తాడు. మిగతా వాళ్ళకి ఆ మాట మిగులుతుంది. ఊరికే తత్వం అహం బ్రహ్మస్మి ఇవన్నీ మాట్లాడుకుంటే లాభం లేదు, దాన్ని అనుభవంలోకి తీసుకోవాలి. మన ఈవీఎం కాంపౌండ్ లో ఉన్నప్పుడు అక్కడ సాదరావు గారిని మహావాక్యాల గురించి చెప్పమన్నారు. చెప్పమంటే ఆయన చెప్పారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అమ్మని అడిగారు దాని గురించి. అమ్మని అడిగితే అమ్మని చెప్పమంటే ఈ అనుభూతిని గురించి అమ్మ చెప్తూ ఏమన్నారంటే చాలా చక్కగా చెప్పారనమాట. దాన్ని వివరణ చేస్తూ మళ్ళీ బాబుజీ చెప్పారనుకోండి, అమ్మ చాలా బాగా చెప్పారు. ఒక దీపం ఉంది, ఈ దీపాంతో అనేక దీపాలను వెలిగించవచ్చు. అలా వెలిగించడమే పూర్ణమిద పూర్ణమిదం అని మనం శ్లోకం చదువుతాం కదా, దాని అర్థం చెప్పారనమాట. అమ్మ చెప్పినప్పుడు ఎలా చెప్పగలిగావు ఇదేనాడు. గురుమూర్తి యొక్క అనుగ్రహం వలన చెప్పగలిగాను. అన్నారు కంపారిజన్ అనమాట, అంటే శాస్త్రానికి అనుభూతికి కంపారిజన్. చెరకు గడ నవ్వులేమనుకోండి, గడ నవ్విన దాంట్లో మనకు వచ్చే రసం కొద్దిగానే వస్తుంది. మిగతా నవలటం మాత్రం చాలా కష్టపడాలి. నవ్విలి నవ్విలి నవ్వితే వచ్చే మాధుర్యం మాధుర్యం చాలా తక్కువ. అదే రసం గ్లాస్తో నీకు అందించారు గడగడ అనుభూతి. రసాన్ని గ్లాస్తో తాగటం అనేది, చెరకు గడ నవలటం అనేది సొంతంగా శాస్త్రాన్ని చదివి ఈ అనుభవాన్ని పొందాలి అనుకుంటే ఎంత కష్టపడాలి. దానికి సద్గురుమూర్తి యొక్క గైడెన్స్ ఉంటే, సద్గురుమూర్తి ప్రసాదించిన లక్ష్యార్థాన్ని ఆశ్రయిస్తే పొందే అనుభూతి ఎలా ఉంటుందంటే రసాన్ని జ్యూస్ రెడీమేడ్ జ్యూస్ తాగినట్టుగా ఉంటుంది. అది అనుభవం. శాస్త్రంలో ఆ వాక్యాలు ఎలా ఉంటాయి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ వాక్యం అనుభూతి ఎలా ఉంటుంది అనేది ఆయనే నువ్వు అనుభూతి ఈ శాస్త్రం అని ఏమన్నా ఎగ్జాంపుల్ మాత్రం చెప్పారు ఆయన. కానీ అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ చెప్పిందేమో అనుభూతి కూడా పొందుతుంది. ఆ అనుభవాన్ని ఎప్పుడైతే లక్ష్యార్థ సాధన ద్వారా నువ్వు పొందుతావో ఆ అనుభవం లక్ష్యార్థ సాధన అనేది లక్ష్యం లేకపోయిన వాడు ఎలా ఉంటాడు, నిర్లక్ష్యం లేని వాడు ఎలా ఉంటాడు అది చెప్తాడు. నా అమ్మ అసంతృప్తి ఆశ్యాలు చెప్తారు మొన్న పౌర్ణమి రోజు. పూర్ణత్వాన్ని పొందినటువంటి ఎవరైనా సరే అనుభవం పొందినటువంటి ఆశ ఉండదు, రాడంబరంతో అతనికి అంటే నిర్లక్ష్య లక్ష్యార్థం అంటే సాధించిన వాడు, నిర్లక్ష్య భావం లేనివాడు దాన్ని దాన్ని ఆశ్రయించిన వాడు, దాన్ని సాధన చేసేవాడు, వాడికి ఆశ ఉండదు, ఈర్ష ఉండదు, సూయ ఉండదు, అసహనం ఉండదు, వారం లేనితనం. ఒక మాటలో చెప్పాలంటే ఆశ్చర్యం అనే దాన్ని ప్రసాదరావు గారిని ఖ్యాతాన్ని ప్రసాదించి ఏదైనా ఒక ఏమన్నాడంటే గురుదక్షిణ ఇవ్వాలని ఉందండి. తర్వాత ఫైనల్ గా బాబుజీ మహారాజ్ నీ గుణాన్ని ఏదైనా ఆలోచించాడు. నీటినే మనం ఇవ్వగలవా, ఇవ్వలేము, కాబట్టి మాస్టర్యం అనేది లైట్ గా ఉంది, చేస్తే బాగుంటుంది, నేను మాస్టర్యాన్ని ఇస్తున్నాను. బాబుజీ మహారాజ్ అసలు ఏ గుణాన్నైనా సరే గురు సమక్షంలో సద్గురు సన్నిధిలో కామం ఉండదు, కోరిక ఉండదు, ఆయనే కోరుకుంటాం కానీ రాదు, ఆ సమక్షం సన్నిధిలో రాదు, క్రోధం ఉండదు, ఏమీ ఉండవు, కానీ మాస్టర్యం మాత్రం అక్కడ తలెత్తు. సద్గురు సన్నిధిలో కూడా తలెత్తేది మాస్టర్యం ఒకటే. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, ఏమన్నారు నమస్కారాలు చేసుకుంటున్నారు మీరు అందరూ వరుసగా, మనం నేను ఈయనకేమో యాపిల్ పండించారు, ఇంకేమో అరటి పండించారు, అక్కడేమో డబ్బు ఉన్నవాడు కదా యాపిల్, డబ్బు లేనివాడు కదా నాకు అనే భావం రాకుండా ఉంటుందా? ఈ మహారాజ్ చెప్పిందే లేదు, ఒకరి భుజం మీద చేసి నేను మాట్లాడుతున్నాను. బాబుజీ మహారాజ్ చెప్పారు, పక్కన ఒకడు ఉంటాడు, ఓ ఇస్తున్నాడు మన ముందర చేశారు అనే భావన మన మనస్సులో కలక్కుండా ఉంటుందా? చేయించడం చాలా కష్టం, ఏర్ష్య అసూయ అనేది అసహనం, ఓర్వలేనితనం, అన్నిటికీ కలిపి ఏం చెప్తా, ఏ మాట అదే అమ్మ సంతృప్తి. రోజున అడిగారు మమ్మల్ని, సద్గురుమూర్తిని ఆశ్రయించారు, ఆశ్రమంలో ఉంటున్నారు, సాధన చేస్తున్నారు, లక్ష్యార్థం తీసుకున్నారు, మీకేమన్నా అడిగారు ఉందా అని అడిగారు. అక్కడ ఉన్నవాళ్ళ నేను, ఆనంద్ గారు, ఇంకెవరు, స్వామినాథ్ గారు, స్వామి ఎవరు మాట్లాడు, లేదంటే లేదని చెప్పాలిగా, మా మాట చెప్పలేదా అంటారా? అసలు వారు అడిగింది అసంతృప్తి ఉందా అని అడిగారు. దేని అల్లా ఆవిడ ఎందుకు అసంతృప్తి రావాలి? సమర్థులైన గురువుని ఆశ్రయించావు, ఆశ్రమ జీవితాన్ని గడుపుతున్నావు, లక్ష్యార్థం స్వీకరిస్తున్నావు, ఇంతగా నాకు కావాల్సింది ఏముంది? జీవిత పరమార్థాన్ని సాధించడానికి ఇంతకన్నా ఏం కావాలి? మానవ జన్మ ఉంది, శంకర భగవత్పాదులు వారు చెప్పినట్టుగా నీకు అన్ని ఉన్నాయిగా, భారం అన్నీ చేసుకుంటూ నీ పని నువ్వు చేసుకుంటూ ఎక్కడికేస్తే అక్కడికి వెళ్తాం, ముఖ్యంగా ఏమొస్తుంది? ఇంట్లో దారి లేదు మనకి, ట్రైన్ ఎక్కిన తర్వాత వాల్టీర్ వెళ్ళాలి, ట్రైన్ ఎక్కేమో టికెట్ కొనుక్కుని వెళ్ళకేం చేస్తాం? కానీ నమ్మకం ఉండాలిగా, అసంతృప్తి అనేది అదే అనమాట. అసంతృప్తి అంటే అసంతృప్తి ఉందా అంటే దేని అంటే అసంతృప్తి, ఎప్పుడు వస్తుంది అసంతృప్తి అనేది? మనస్సు లక్ష్యార్థం మీద నిలవకుండా కథ పెట్టినప్పుడు సంతృప్తికి కారణం ఏది? బయట సంఘటన కాదు, మనస్సు దాని డైరెక్షన్ లో అది ఉండకుండా పక్కకి వెళ్ళినప్పుడు అది చేయవలసిన పని చేయాలా? అది నిలబడవలసిన దగ్గర నిలబడాలి. అలా నిలబడటానికి మనం చేయవలసింది ఈ సామూహిక సమిష్టి విచారణ. అలా కాకుండా వ్యష్టి విచారణ, అది నీ మనస్సుతో చేయాలి. మనస్సుని బుద్ధిలో కలపాలి, కలిపితే వివేకవంతమైన విచారణ జరుగుతుంది. బుద్ధితో కలిసినప్పుడు విచారణ వివేకవంతమైన విచారణ అవుతుంది. మంచిగా ఆలోచించాలా, మంచినే చేయాలి. ఆ విచారణ జరగాలి అంటే దానికి ప్రిపరేషన్. ఎల్కేజీ క్లాస్ సత్సంగాల్లో పాల్గొనాలి, సద్గురుమూర్తి చెప్పింది వినాలి, విన్న దాన్ని రాసుకోవాలి. నేను అది కూడా చెప్తున్నా, రాసి ప్రతి ఒక్కరు కూడా రాసి ఇక్కడ సభలో రాయొద్దు, ఇక్కడ రాస్తే అది కాపీ అవుతుంది. ఇక్కడ వినాలి చెవులతో. ఇంటికి వెళ్ళి కూర్చొని నువ్వు ఆలోచించు, నువ్వు ఎవరితో డిస్కస్ చేయొద్దు, నువ్వు ఒక్కడే కూర్చొని ఆలోచించి ఏం చెప్పారు అన్ని రాయకల్లా. జ్ఞాపకం ఉన్నది రాసుకో, దాని గురించి విచారణ చేయి, అది విచారణ. ఇంకేదైనా డౌట్ వచ్చిందనుకో, దాని గురించే కానీ ఆలోచించేది, అరే ఏం చెప్పారా నేను స్వర్ణ మేమంతా విచారణ చేసేవాళ్ళని. బాబు చెప్పినప్పుడు ఏదైనా డౌట్ వస్తే నేను నా అన్ని దొరికేయండి, నాకు కొన్ని మర్చిపోయాను చెప్పరా అని స్వర్ణ ఎప్పుడైనా అడుగుతుండేది. నేను డిస్కస్ చేసేది కంప్లీట్ చేసి ప్రసాదరావు గారు మేము కూర్చొని రాసుకునేవాళ్ళం. అలా చేయాలి మనం అందరం. ఇప్పటికీ నేను ఇక్కడ రాయను, రాయకూడదు, నాది కాన్సన్ట్రేషన్. ఇక్కడే ఒకటి ఒకటి చెప్తుంటే మనం రాసేపటికి పాయింట్లు వెళ్ళిపోతాయి, మిస్ అయిపోతాయి. నీ రావు, మనస్సు పెట్టి వినండి. విన్నదాన్ని ఎందుకు జ్ఞాపకం రాదు ఆ ఇంటికి వెళ్ళి చూడండి, మీరు ప్రయత్నం చేయండి. అక్కడి నుంచి కిరణం, ఆ శక్తి వాళ్ళు ప్రసాదిస్తారు, సద్గురుమూర్తి నీకు ప్రసాదిస్తారు. ఆ శక్తిని ప్రసాదించి చక్కగా విచారణ జరిగేలాగా చేస్తారు అన్నమాట. ఇప్పుడు మనం ఏం చెప్పాము, లక్ష్య భావన సొల్యూషన్ ఏంటి? జై గురుదేవ్.